ఈరోజు కిందటి వరకు మనం చేతనత్వం వికసించడం వాటి గురించి చెప్పుకున్నాం అన్నమాట. ఇవాళ ఈ చేతనత్వం వికసించడం, మానవుడు పరిపూర్ణ మానవుడిగా ఎదగడం, అంటే నరుడు నారాయణుడు కావటం అంటే ఏమిటి, ఎలా చేస్తారు, దానికి మనకి ఏమన్నా మన దగ్గర ఏమన్నా ఉన్నాయా అంటే, సృష్టిలో మొత్తం ఉన్నది ప్రాణం. మనకు ప్రాణమయ కోశం ఉంది, సృష్టిలో ప్రాణం ఉంది. కాబట్టి మన దగ్గర ఉన్న ప్రాణమయ కోశాన్ని ఈ సాధనకి ఉపయోగించుకోవాలి. ప్రాణమయ కోశంలో ఏముంటుంది? ప్రాణం అంటే మనకు మామూలుగా అర్థమయ్యే భాష ఎలాగంటే, ప్రాణానికి కొన్ని ఉన్నాయి. అదేంటంటే, ఒకటి ఇంగ్లీష్లో అయితే పల్సేషన్ అంటాం, లేకపోతే లోపలికి ముడుచుకోవటం, బయటికి వెలువట్టం, పుడుచుకోవటం తెరుచుకోవటం, పుడుచుకోవటం తెరుచుకోవటం, ఇది పల్సేషన్ అంటాం, లా ఆఫ్ పల్సేషన్. ఒకటి సెంట్రీ ఫ్యూగల్, ఇంకోటి సెంట్రీ పెటల్, ఒకటేమో పరిధి నుంచి కేంద్రానికి వచ్చేది, ఇంకోటి కేంద్రం నుంచి పరిధికి విచ్చుకునేది అనమాట. ఒక మొగ్గ ఉందంటే విచ్చుకుంటుంది, ఆ కూరేకులన్నీ విచ్చుకుంటుంది, మళ్ళీ ఏం చేస్తుంది, అది ముడుచుకుపోతుంది. అలాగే సృష్టిలో పౌర్ణమి వస్తుంది, బాగా వికాసం కనిపిస్తుంది, మళ్ళీ అలా విడిచిపోయి అమావాస్య వచ్చేస్తుంది, మళ్ళీ అమావాస్య నుంచి పౌర్ణమి వస్తుంది. అలాగే లా ఆఫ్ పల్సేషన్ అంటాం, దీన్నే జీవం అంటాం, లైఫ్ అంటాం. ఈ లైఫ్ మనం ఎన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చు అంటే, వెలుగుగా అర్థం చేసుకోవచ్చు, చేతనత్వంగా అర్థం చేసుకోవచ్చు. వెలుగుగా అర్థం చేసుకోవడానికి మనకు బేస్ ఏంటంటే, భగవంతుడు సత్, చిత్, ఆనందం. చిత్ అంటే చైతన్యము, ప్రకాశం అనమాట. అది ప్రకాశం అంటే, అందుకని ఆ చిత్రూపంగా చిద్రూపిణి మనం శిఖాబంధనం చేస్తాం. చిద్రూపిణి మహామాయే దివ్య తేజ సమన్వితే తిష్టదేవి శిఖామధ్యే తేజో వృద్ధిం కురుష్వమే. అంటే మనం జగన్మాతని ఎలా పిలుస్తున్నాం అంటే, చిత్ స్వరూపంగా పిలుస్తున్నాం. చిద్రూపిణి మహామాయే దివ్య తేజ, అనంతమైన తేజస్సు గల చిద్రూపిణి అయిన జగన్మాత, నా శిఖలోకి అవతరించు. ఎప్పుడైతే మనం ఆశ్చర్య గురువు గారు చెప్పినట్టుగా శిఖాబంధనం చేసాం, అక్కడ ఖచ్చితంగా ఒక వెలుగు అక్కడ ప్రసరించడం, లోపలికి దిగటం గమనించవచ్చు. జాగ్రత్తగా గమనిస్తూ చేస్తే తెలుస్తుంది. గబుక్కున ఏదో యజ్ఞం చేసేటప్పుడు ఆచమనం చేసేయడం, చిద్రూపిణి మహామయ దేవి దేశ సమన్వితే తిష్టదేవి శిఖాబంధం కురుష్మే అని చెప్పేసి వదిలేస్తే పెద్దగా తెలియదు. దాని బదులు గమనిస్తూ ఎస్ ఏమవుతుంది నాకు ఇలా చేస్తే అని చూసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మూడు వేళ్ళు కలుస్తాయి. ఆ మూడు వేళ్ళు కలవటంలో ఒకటిది బొటన వేలు, శుక్రుడికి సంబంధించింది. అలాగే మధ్యవేలు శనికి సంబంధించింది, దాని పక్క వేలు సూర్యుడికి సంబంధించింది. సూర్యుడు, శని, శుక్రుడు ఈ ముగ్గురు ప్రభావంతో ఆ జగన్మాత యొక్క దివ్య తేజస్సు మన శిఖలోకి ప్రవేశిస్తుంది. ఇది ఒకటి, వెలుగు మనలోకి రావటం. ఆ వెలుగు గురించి చెప్పుకుందాం. అలాగే మనకేంటంటే ఈ మనలో ఉన్న ప్రాణం అంతా కూడా ఈ ప్రాణమయం జగత్ అని శాస్త్రం. మొత్తం నన్నంతా ప్రాణమే. ఆ ప్రాణానికి అధిపతి ఎవరంటే సూర్యుడు. సూర్యుడి నుంచే జీవరాశులన్నీ పుడుతున్నాయి, సూర్యుడిలోనే లయమైపోతున్నాయని సూర్య మహాజ్ఞానంలో గురువు గారు ఇచ్చారు. ఈ సూర్యుడు అనంతమైన ప్రాణశక్తికి, అనంతమైన దివ్య తేజస్సుకి మూలం. మొత్తం సమస్త సృష్టికి ప్రాణాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. అలాంటి సూర్యుడి నుంచి ఎంత వెలుగు వస్తుంది మనకు భూమి మీదకి తెలుస్తుంది కదా. కాబట్టి అక్కడే ప్రాణం ఉంది, అక్కడ వెలుగు కూడా ఉంది. ఇవాళ మన ప్రాణమయ కోశాన్ని ఉపయోగించుకుని మనం పరిపూర్ణ మానవుడిగా మనిషి ఎదగడానికి ఎలాగ ప్రాణమయ కోశం ఉపయోగిస్తుందో తెలుసుకుంటాం. ప్రాణమయ కోశంలో చేసే పని ఏంటి ఇందాక చెప్పుకున్నాం. గాలి పీల్చడం, గాలి వదలడం. గాలి పీల్చడాన్నేమో ప్రాణము అంటాం, గాలి వదలటాన్నేమో అపానము అంటాం సింపుల్గా. కాకపోతే ఈ విశ్వంలోంచి భగవంతుడు వదిలే గాలిని మనం పీల్చుకుంటాం. వదిలే గాలికి ఎప్పుడు కూడా అపానము అని పేరు. దానికి సింబల్ ఏంటంటే హమ్. అలాగే పీల్చే గాలికి ఎప్పుడు సింబల్ ఏంటంటే సహ, లేదా సో, అంటే సోహం అవుతుంది. భగవంతుడు మొట్టమొదటి సీక్రెట్ డాక్టర్ మీలో చాలామంది మాస్టర్ చెప్తే వినుంటారు, ద డివైన్ బ్రెత్. భగవంతుడు శ్వాస వదిలేట, వదిలితే అప్పుడు సృష్టి అంతా వచ్చింది. మళ్ళీ శ్వాసను ఎప్పుడైతే వెనక్కి ఫీల్ చేసుకుంటాడో సృష్టి అంతా లయమైపోతుంది. లయమైపోవడం అంటే అర్థం ఏదో అయిపోతుంది కానీ కాదు. పంచదార నీళ్ళల్లో కలిపితే ఏమవుతుంది, పంచదార నీళ్ళల్లో కలిసి ఉంటుంది, ఎక్కడికి పోదు. అలాగే సృష్టి లీనమై ఉంటుంది. ఎవ్వని ఎందు, ఎవ్వని ఎందుడిందు, జగం ఎవ్వని లోపల నుండు లీనమై అన్నారు. అందుకని పోతన గారు భాగవతంలో అలాగ లీనమై ఉన్నది మళ్ళీ బయటకు వస్తుందన్నమాట. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, మనం ఇప్పుడు వింటున్నాం, మీరందరూ కూడా వినని వాళ్ళు అందరూ కూడా వాళ్ళ జీవితంలో ఏవో కొన్ని పనులు చేసి ఉంటారు. ఇప్పటి వరకు చిన్న పిల్లలు కాకపోతే పెద్దవాళ్ళు అయితే ఒక వ్యాపారం చేయడం, ఉద్యోగం చేయడం, ఇంకోటి ఏదో నావిగేషన్ చేయడం, దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవడం, దాని ద్వారా వాళ్ళు అనుకున్న కొన్ని సాధించడం, ఇలాంటి లైఫ్ ఏదైతే ఉందో అదంతా నిద్రపోతున్నప్పుడు ఏమవుతుంది, మాయమైపోతుంది. మాయమైపోతుందంటే ఎక్కడ పోతుంది, ఉంటుంది అదంతా. వ్యాపారం ఉంటుంది, ఆ వ్యాపారం ద్వారా వచ్చేవన్నీ ఉంటాయి. కానీ వీడు వాటికి మెలకువగా ఉండడు, నిద్రపోతూ ఉంటాడు. అవన్నీ అతనిలో లీనమైపోయి ఉంటాయి. అలాగే ఒక ఇంజనీర్ ఉన్నాడు, లేకపోతే ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు, వాడు చదువుకున్న చదువు అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే వాడిలోనే లీనమై ఉంటుంది. అలాగా సృష్టి మొత్తం పరబ్రహ్మంలో లీనమై ఉంటుంది. అలా లీనమై ఉన్న స్థితి నుంచి బయటకు వచ్చే స్థితి మనం గమనిస్తే ఎలాగైతే మనకు ఇదంతా అర్థమవుతుందన్నమాట. అలా మన నుంచి మనం సృష్టిలోకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం శుభ్రంగా నిద్రపోయి లేచేటప్పటికి మొట్టమొదటి గుర్తుకొచ్చేది ఎవరు గుర్తుకొస్తారంటే, ఎవరికైనా నేను నిద్ర లేచాను, నేను అని గమనించిన తర్వాతే మన యాక్టివిటీ అంతా తెలుస్తుంది. ఆ నేనుకే వెలుగు అని పేరు. అది నిజంగా సాధన చేసి చూస్తే ప్రతి ఒక్కరికి వాళ్ళకి వాళ్ళు వెలుగులాగా కనిపిస్తారు. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు కూడా వెలుగు రవ్వల్లాగానే కనిపిస్తారు. మనుషులతో పాటు వెలుగు కూడా కనిపిస్తుంది అన్నమాట. అంతేగాని పూర్తిగా వెలుగు కాదు, పూర్తిగా మనుషులు కాదు. అంటే రెండింటినీ చూడగలిగే చూపు వస్తుంది. హలో, రెండింటినీ చూడగలిగే చూపు వస్తుంది అన్నమాట. అందుకని ఇదంతటికీ హలో, మన ప్రాణమయ కోశాన్ని మన భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అర్థం చేసుకోవాలి. అలాగే అన్నమయ కోశం ఎందుకు ఇచ్చాడు, అలాగే మనోమయ కోశం ఎందుకు ఇచ్చాడు, అలాగే విజ్ఞానమయ కోశం ఎందుకు ఉన్నది, ఆనందమయ కోశం ఎందుకు ఉన్నది, ఇవన్నీ మనం ఒకసారి మాస్టర్ చెప్తారు. నీవు పుస్తకాలు చదవడం కాదు, నీ శరీరాన్ని చదువుకో అని అంటారు. అంటే ఏమిటి అర్థం కాలేదు నాకు. ఇప్పుడు మీతో చెప్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది. మనకు అన్నమయ కోశంలో ఏమున్నాయి, అన్నమయ కోశంలో ఏమేమి లక్షణాలు ఉన్నాయి, అన్నమయ కోశంలో ఎలాంటి లక్షణాలు ఏర్పరచుకుంటే అన్నమయ కోశం స్ట్రెంగ్తన్ అవుతుంది. సపోజ్ ఒకడు కుస్తీ పట్టాలంటే దానికి వేరే ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇంకొకడు ఊరికే పరిగెత్తాలి, దానికి వేరే ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇంకొకడు క్రికెట్ ఆడాలి, దానికి వేరే ఎక్సర్సైజెస్ ఉంటాయి. అన్ని ఎక్సర్సైజెసే కదా, కాకపోతే దేని ఎక్సర్సైజ్ దానికి. అలాగే అన్నమయ కోశానికి సంబంధించిన, సాధనకి సంబంధించినవి ఏమి తెలుసుకుంటే అన్నమయ కోశం పటిష్టం అవుతుంది. ఒక పని చేయాలంటే చెయ్యి బలంగా ఉండాలంటే చేతికి సంబంధించి బలం ఉంటేనే చేయగలం. అలాగే రెండవది మనో ప్రాణమయ కోశం, అలాగే మూడవది మనోమయ కోశం, నాలుగోది విజ్ఞానమయ కోశం, ఐదవది ఆనందమయ కోశం. ఇలాగ పంచకోశాలు భగవంతుడు మనకు ప్రసాదించినప్పుడు వాటి గురించి మనకు ఎంత తెలుసు, అలాగే పంచకోశాలని మనని తెలుసుకోవడానికి ఇవ్వబడిన ఈ కోశాలను మనం ఎంతవరకు వాడుకుంటున్నాం అనేది ప్రశ్న. ఒక రకంగా చెప్పాలంటే అవి వాడుకోవటం లేదనే ఆన్సర్ చాలామంది చెప్పుకోవాలి. ఎందుకంటే వాడుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా తెలుస్తాయి. ఈ ప్రాణమయ కోశంలో ఉన్న వాటి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఒకటి ప్రాణము, రెండవది అపానము. ఈ ప్రాణానికి అధిపతి సూర్యుడు, అలాగే అపానానికి అధిపతి శని. ప్రాణం ఏం చేస్తుంది, మనని నిలబెడుతుంది, మనం పని చేసుకోవడం కావాల్సిన శక్తిని ఇస్తుంటుంది. అపానం ఏం చేస్తుందంటే మనలోంచి అది బయటికి పోయేటట్టు చేస్తుంది. ఒకటేమో ప్రాణాన్ని ఇస్తుంది, ఇంకో మరణాన్ని ఇస్తుంది. ఒకటేమో సృష్టిలో ఆక్సిజన్ ప్రాణాన్ని గుర్తింపజేస్తుంది అన్నమాట. ఆక్సిజన్ ఉన్న చోట ప్రాణం ఉంటుందని అందుకే అంటారు. అలాగే కార్బన్ శనికి సంబంధించిన గుర్తు, అది మరణానికి సంబంధించిన గుర్తు. అందుకే నేను నలుపు, కార్బన్ అంటేనే నలుపు. అందుకే నేను ధ్యానం చేసేటప్పుడు ఎవరు కూడా నలుపుని ధ్యానించకూడదు. నల్లటి బట్టలు వేసుకోవడం, నల్లటి రంగు చుట్టూ పెట్టుకోవడం, ఇలాంటివి పెట్టుకుంటే ఏమవుతుందంటే గ్లూమీగా అయిపోతాడు మనిషి. వాటిలోని ప్రాణశక్తి ఆ కలరు హరించేస్తుంది. అందుకని ఉత్సాహంగా పనిచేయాలనుకున్న వాళ్ళు ఎవరు నల్ల బట్టలు వేసుకోకూడదు. ఏదో స్టైల్కి వేసుకుంటారు, అది నాట్ కరెక్ట్. మనకు అంటే సాధనకు సంబంధించినంత వరకు కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ప్రాణమయ కోశాన్ని ఉపయోగించుకుని నరుడు నారాయణుడు అనే స్థితికి వెళ్ళటానికి ఏం చేస్తాడు అనేది తెలుసుకుందాం. దాంట్లో ఒకటి ఏంటంటే ప్రాణము. ప్రతిదానికి ఒక మన ఋషులు ఇచ్చింది ఏంటంటే ఒక సంకేత పదం ఇస్తారు. ఆ సంకేత పదాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఏమవుతుందంటే దానికి తరతరాలుగా యుగయుగాలుగా ఉన్న శక్తి వల్ల మనం దాంతో ఐడెంటిఫై అవ్వగలం. అలాగా ప్రాణానికి ఇచ్చిన గుర్తు ఏంటంటే సో అహ సోహం, రెండు ముందర వినండి. ఆ తర్వాత లోపలికి పీల్చుకునే గాలి మొత్తం, ప్రాణమేమో హం, అపానం సో. ఈ రెండు కలిపితే ఏమవుతుంది, హంస అవుతుంది, లేకపోతే సోహం అవుతుంది. ఒకవైపు నుంచి చూస్తే సోహం, ఇంకొక వైపు నుంచి చూస్తే హంస అవుతుంది. ఇప్పుడు మనం లోపలికి పీల్చుకునే గాలి, బయటకు పీల్చుకునే గాలి అనే రెండిటి ద్వారా నరుడు నారాయణుడు అవటం అంటే ఏమిటో తెలుసుకోబోతున్నాం వాళ్ళు. దీంట్లో ముఖ్యంగా అసలు గాలి పీల్చుకోవడం ఎలా జరుగుతుంది, గాలి వదలటం ఎలా జరుగుతుంది కూడా మనకు ఆ ప్రాసెస్ తెలియాలి. ప్రాసెస్ తెలిస్తే అప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన మీద అప్పుడు ఏ రాసులు పనిచేస్తున్నాయి, ఇదంతా కూడా మళ్ళీ రాసుల ప్రభావం వల్ల మాత్రమే గాలి పీల్చుకోవడం, గాలి వదలటం అనేది కూడా జరుగుతుంటుంది. ఎప్పుడు ఇప్పుడు చెప్పుకునే రాసులు వాడి జాతకంలో సపోజ్ శని అక్కడ ఉంటే గాలి పీల్చడంలో, గాలి వదలటంలో ఇబ్బందులు ఉంటాయి. శని ఎప్పుడు వచ్చినా కూడా శని చూపించేది ఏంటంటే అబ్స్టికల్స్, అడ్డంకులు, విఘ్నాలు చూపిస్తుంటాడు. అందుకని లోపలికి పీల్చుకునే గాలికి ఎలాగ పీల్చుకుంటామంటే నాభికి పైన కొన్ని నర్వ్ సెంటర్స్ ఉన్నాయి, నరాలు ఉన్నాయి. నాభికి పైన నరాలు ఉన్నాయి. ఆ నరాల ప్రభావం వల్ల గాలి లోపలికి పీల్చుకోగలుగుతాం. అలాగే మామూలు వాళ్ళకి ఏంటంటే ఇది తులారాశి పనిచేస్తుంటుంది. ఇక్కడ తులారాశి పనిచేయడం వల్ల మామూలు వాళ్ళు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ యోగులు, సాధారణ వ్యక్తులు ఇద్దరు అన్నమాట. యోగులకి ఆడ మగ అనే భేదం లేకుండా అందరినీ జీవుల్లాగా చూడగలిగే శక్తి ఉంటుంది. అది ఆటోమేటిక్గా వాళ్ళ చేతనత్వం ఆడ మగ అనే స్థితిని దాటిపోయి ఉంటుంది. అలా దాటిపోయి ఉన్న వాళ్ళని చూసి వీళ్ళు ఏంటి అందరితో ఇలా ఉన్నారు అని వెక్కిరిచేవాళ్ళు ఉంటారు. అది మామూలు దృష్టికి అనమాట. కానీ యోగికి ఏంటంటే ఆ చేతనత్వం దాన్ని దాటిపోయింది. అందుకని వాళ్ళకి జీవుడు ఒక భగవంతుడి యొక్క రూపంగా కనిపిస్తారు తప్ప ఇక్కడ ఒక ఆడవాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఒక మగవాళ్ళు ఉన్నారు అని ఆ సెక్స్ డిఫరెన్స్ వాళ్ళ దృష్టిలో ఎప్పుడో పోతుందన్నమాట. చిన్న పిల్లవాడు అంటే 7 ఏళ్ల లోపు వాళ్ళకి కూడా ఇదే ఉంటుంది. అందుకని వాళ్ళు బట్టలు విప్పుకున్న మామూలుగానే ఉంటారు. మనమే అనుకుంటాం బట్టలు వేసుకోలేదు ఏంటని, మనం వాళ్ళకి నేర్పుతాం షేమ్ షేమ్ అని. కాకపోతే వాళ్ళ చేతనత్వంలో ఇంకా నేను ఆడ, నేను మగ అనే డిఫరెన్స్ చిన్నపిల్లల్లో 7 ఏళ్ల వాళ్ళకి కలగదు, ఇంకా 7 ఏళ్ళలోపు వాళ్ళకి. అప్పటి నుంచి మళ్ళీ 14 ఏళ్ళు వచ్చేసరికి మెల్లిమెల్లిగా ఇలాంటివన్నీ తెలుస్తుంటాయి. అప్పుడు ఏమవుతుందంటే వృశ్చిక రాశి కన్యారాశి రెండు విడిపోతాయి అనమాట. అంతకుముందు రెండు కలిసి ఉంటాయి. ఎప్పుడైతే యోగులకి ఎలా పనిచేస్తుందంటే ఇదే ప్రాణం, ఈ ప్రాణశక్తి లోపలికి పీల్చుకునే గాలి నాభికి పైనున్న నరాల ప్రభావం వల్ల పీల్చుకోవడం అనేది జరుగుతుందో, అది సాధారణ వ్యక్తులు చేస్తున్నప్పుడు అదే గాలి పీల్చుకోవడం అనే ప్రక్రియలో మామూలు వాళ్ళకి తులారాశి పనిచేస్తుంటుంది. అదే ప్రక్రియ యోగి కూడా చేస్తుంటాడు, గాలి పీల్చడం గాలి వదలడం. కానీ అతని మీద కన్యా వృశ్చిక రాశి ప్రభావాలు ఉంటాయి. కన్య అంటే పవిత్రత, వృశ్చికం అంటే హిడెన్. ఏదైనా సరే దాక్కున్నవన్నీ కూడా వృశ్చిక రాశి ద్వారా తెలిస్తే, వృశ్చిక రాశి ఏం చేసిందంటే అంతకుముందు ఉన్న మార్గం ఏదైతే ఉందో దాని నుంచి వ్యతిరేక దిశలో మనిషి ప్రయాణించడానికి కావలసిన మార్గాన్ని చూపిస్తుంది, శంబళ వైపు వెళ్ళడానికి కావాల్సిన మార్గం చూపిస్తుంది వృశ్చిక రాశి. శంబళ వైపు వెళ్ళడం అంటే ఏంటి, అందరికీ మంచి చెయ్యాలి అనే సంకల్పం వైపుకి మనిషిని నడిపిస్తుంది అనమాట. ఇదే గాలి పీల్చడం గాలి వదలడం అనేది మామూలు వ్యక్తులకి వాళ్ళ జీవితాన్ని నడుపుకోవడానికి కావాల్సిన శక్తి మాత్రమే ఇస్తుంది. సంపాదించాలి, ఇవి సంపాదించాలి, అవి చేయాలి, ఇవి చేయాలి. యోగులకు ఎలా కాదు, వాళ్ళకి ఏంటంటే కన్యారాశి వృశ్చిక రాశి ప్రభావం వల్ల వాళ్ళు పవిత్రులవుతూ వాళ్ళు భగవత్ సంకల్పానికి అనుగుణంగా వాళ్ళ జీవితాలని మలుచుకోవడానికి కావలసినవి ప్రాణశక్తి వస్తుంది. అంతకి ప్రాణం అంటే ఇంకొక రకంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం దేన్ని స్వీకరిస్తామో అదంతా కూడా ప్రాణమే. అంటే కళ్ళ ద్వారా ఒకటి చూసాం, అది మనం స్వీకరిస్తున్నాం ప్రాణం. చెవుల ద్వారా ఒకటి వింటున్నాం, అది స్వీకరిస్తున్నాం, అది ప్రాణం. అలాగే మనం స్పర్శ ద్వారా స్వీకరిస్తున్నాం, అది ప్రాణం. ఇలాగా మనం లోపలికి తీసుకునేదల్లా కూడా ప్రాణశక్తి ఉంటేనే తీసుకుంటాం, లేకపోతే తీసుకో. అలాగే మనం ఇవ్వటం అనేదంతా కూడా అపానం వల్ల జరుగుతుంది. ఈ ఇవ్వటం అనేది, అపానం అనేది ఎక్కడెక్కడ పనిచేస్తుందంటే గాలి బయటికి వదలటం అనేది సరిగ్గా ఉండాలంటే మనలో శ్వాసకోశాలు స్వరపేటిక రెండు బాగా ఉండాలి. శ్వాసకోశం ఎక్కడ మీకు అందరికీ తెలుసు, రెండు లంగ్స్, తర్వాత గొంతు దగ్గర స్వరపేటిక ఉంటుంది గొంతులో. రెండింటి వల్ల ఏంటంటే మనం గాలి వదలగలం. నాభికి పైన ఉన్న అంటే ఇక్కడ మనకు పక్కెముకలు ఉంటాయి చూసారా, ఆ పక్కెముకలు ఇలాగ ఉన్నదంతా కూడా అక్కడ ఉదర విధానము అంటాం, డయాఫ్రమ్. ఆ డయాఫ్రమ్ వల్ల ఏమవుతుందంటే గాలి లోపలికి పీల్చుకుంటాం. అలాగే లంగ్స్ స్వరపేటిక వల్ల గాలి బయటకు వదులుతాం వాటి దగ్గర ఉన్న నరాల వల్ల. ఈ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మామూలు వ్యక్తులకి మిథునం పనిచేస్తుంది. అంటే గాలి బయటికి వదలటం అనే ప్రాసెస్ మామూలు వ్యక్తులకి మిథునము అనే రాశి ప్రభావం వల్ల జరుగుతుంది. గాలి పీల్చడమేమో తులారాశి ప్రభావం వల్ల జరుగుతుంది, గాలి వదలడం అనేది మిథున రాశి ప్రభావం వల్ల జరుగుతుంది. ఈ రెండు రాశులు కూడా వాయుతత్వ రాశులు. మిథునమేమో మొదటి వాయుతత్వ రాశి, అలాగే తులయమో రెండో వాయుతత్వ రాశి, మూడో వాయుతత్వ రాశి కుంభం. ఈ ప్రాసెస్ కరెక్ట్గా చేస్తే మనం కుంభంలో అంటే ఎక్వేరియస్ ఏజ్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ మ్యాన్ ఎవడైతే ఉన్నాడో ఆ పర్ఫెక్ట్ మ్యాన్ లో మనిషి ప్రవేశించే స్థితికి వెళ్ళడానికి ఈ రెండు రాశుల ప్రభావంలోంచి బయటికి రావాలి. ఈ రెండు రాశుల్ని సరిగ్గా ఉపయోగించుకోవాలన్నమాట. సరిగ్గా ఉపయోగించుకోవటం అంటే ఏంటో చెప్పుకుందాం. మామూలు వ్యక్తులకైతే మిథునం అయితే, యోగులకి ఇదే అపానవాయువు కర్కాటకం వృషభ రాశుల ద్వారా పనిచేస్తుంది. కర్కాటకం ఏమో లంగ్స్, అలాగే వృషభమేమో గొంతు. అంటే ఏంటి, ఇవన్నీ సింబాలిక్గా చెప్పుకోవడం అన్నమాట. ఈ సింబల్స్ విడగొట్టుకుని చెప్పుకుంటే పూర్తిగా అర్థమవుతుంది. కర్కాటకం ఏమో మాస్ కాన్షియస్నెస్, అంటే అందరిలో గుంపులో గోవిందలాగా ఉండడం. కాకపోతే వృషభంలో ఏంటంటే మొట్టమొదటిగా ధర్మం వైపు వెళ్ళడం. ఇవంటే ఏంటి, గాలి పీల్చడం, గాలి వదలడం, మాస్ కాన్షియస్నెస్, ధర్మం వైపు వెళ్ళటం అంటే అసలు గాలి పీల్చడం అనేది ఒక భావనతో పీల్చాలి, గాలి వదలడం అనేది ఒక భావనతో వదలాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం గాలి పీలుస్తున్నా గాలి వదులుతున్నా కూడా మనకు సాధన జరుగుతూ ఉంటుంది. ఎలాగ పీల్వాలి, ఎలాగ వదలాలి, గాలి ఎలాగ పీల్వాలి, ఏ భావనతో పీల్వాలంటే, ఇందాక రెండు పదాలు చెప్పుకున్నాం, రెండు సింబాలిక్ వర్డ్స్ చెప్పుకున్నాం ప్రాణానికి అపానికి. కాకపోతే ఆ రెండు ఏమిటంటే భగవంతుడి యొక్క ప్రాణం అహము, ఆయన వదిలేది సో, ఆయన వదిలేది అపానం. అది ఒకళ్ళ వదులుతుంటే గాలి అది ఇంకొకళ్ళకి ప్రాణం అవుతుంది. మనం గాలి వదిలేస్తే అది చెట్లకు ప్రాణం అవుతుంది. అలాగే చెట్లు వదిలేసే కార్బను లేకపోతే ఇంకోటే చెట్లు ఆక్సిజన్ వదులుతాయి, అది మనం తీసుకుంటాం, అది మనకు ప్రాణం. కాబట్టి మనకు అపానమేమో వాటికి ప్రాణము, వాటి ప్రాణము మనకు అపానము. అలాగే భగవంతుడు వదిలేసింది వదులుతున్న గాలి మనకు ప్రాణము, మనం వదులుతున్న గాలి ఏమో చెట్లకు ప్రాణం. అలాగే ఏమవుతుంది సృష్టిలో భగవంతుడి నుంచి నెక్స్ట్ ఆయన పోర్షన్ ప్లే చేయడానికి అనువుగా ఉన్న శరీరం కల మానవుడు తను కూడా గాలి పీల్చుని వదులుతూ తను వదిలింది ఇంకొకళ్ళకి ప్రాణంగా అయ్యేటట్టుగా సృష్టిలో ఏర్పాటు జరిగింది. ఇది గమనిస్తూ ఉండాలి. అందుకని మనం గాలి పీల్చేటప్పుడు గాలి వదిలేటప్పుడు చాలా కాన్షియస్గా ఉండాలి, చాలా అవగాహనతోటి జాగరూకతతోటి గాలి పీల్చడం గాలి వదలటం చెయ్యాలి. ఇప్పటి వరకు అలా చేయలేదు, సో ఇప్పటి నుంచి చేస్తాం. అదేంటంటే గాలి పీల్చడానికి ఒక బీజమంత్రం, అదేంటి సో, గాలి వదలటానికి హమ్, అంటే గాలి పీలుస్తున్నంతసేపు మానసికంగా సో అనుకోవాలి. కానీ గాలి పీలుస్తున్నప్పుడు మనకే వస్తుంది, మనం అనక్కలేదు సో అని. గాలి మెల్లిగా అలా పీలుస్తుంటే సో అన్నట్టుగా ఉంటుంది, లోపలికి అలా గాలి వెళ్తుంది, గాలి వదులుతున్నప్పుడు హమ్ అనిస్తుంది. సో హమ్, ఈ రెండిటి యొక్క కలయిక వల్ల సోహం అనే అసలు మంత్రం ఉందన్నమాట. అది అన్నిటికీ మూల మంత్రం అంటాం దాన్ని. సోహం అనేది అసలు మంత్రం, దాంట్లో వచ్చే మిగతా మంత్రాలన్నీ పుట్టుకొచ్చాయి. సోహం అంటే అర్థం ఏంటి? సహ అంటే అతడు, అహం అంటే నేను, అతడే నేను. ఎవరు అతడు? భగవంతుణ్ణి తప్ప ఇంకెవరిని అతడు అనరు. సహ అంటే సంస్కృతంలో అతడు, అతడు అంటే భగవంతుడు అంతే. సహ యజ్ఞ ప్రజా సృష్ట ప్రోవాచ ప్రజాపతి. సహ యజ్ఞ, అతడు యజ్ఞమును, అతని యజ్ఞంతో పాటు మనుషుల్ని దేవతల్ని అందరినీ సృష్టించాడు. ఆ యజ్ఞం ద్వారా దేవతల్ని తృప్తిపరచమన్నాడు, దేవతలు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు అని చెప్తాడు భగవద్గీతలో. అలాగే సహస్ర శీరుష పురుష, అలాగే సహస్ర శీరుష అన్నప్పుడు కూడా అస సహ అనేది అతని గురించే చెప్తుంటుంది. ఇలాగా మనలో ఉన్న భగవంతుడు విశ్వం అంతా ఉన్నవాడు ఒకడే, ఇద్దరు లేరు. కాకపోతే ప్రతి ఒక్క వ్యక్తిలో ఆయన అంశం ఉంటుంది కాబట్టి, ఆ అంశ హృదయంలో ఉంటుంది కాబట్టి మనం ప్రాణం పీల్చుకుంటున్నప్పుడు అంటే లోపలికి గాలి పీల్చుకుంటున్నప్పుడు సో అని బీజమంత్రంతో గాలి పీలుస్తున్నప్పుడు ఏమవుతుంది, మనం పీల్చిన గాలి ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడి వరకైనా వెళ్తుంది. ఎక్కడి వరకు వెళ్తోంది అని మనం చెప్పుకోవచ్చు అంటే హృదయంలో ఉన్న భగవంతుడి దగ్గరికి వెళ్తోంది. మళ్ళీ గాలి వదులుతున్నప్పుడు అది బయటకు వస్తుంది. ఎక్కడికి వెళ్తుంది? నా వరకు వస్తుంది. అంటే ఈ రెండిటికి అలాగా దాన్ని విడమర్చి చెప్పుకుంటే ఏమవుతుందంటే మనం పీలుస్తున్న గాలి ద్వారా ఈ మన చేతనత్వం ఎప్పుడు కూడా భగవంతుని టచ్ చేస్తుంది, టచ్ చేసి దాన్ని మళ్ళీ దానిలాగానే మనల్ని మారుస్తుంటుంది. దానిలాగా అంటే భగవంతుడిలాగా మనల్ని మారుస్తుంది. ఈ సాధన మొత్తం చేయటం ఏమవుతుందంటే మన శరీరం భగవంతుడి శరీరంగా మారిపోతుంది. ఇప్పటివరకు ఈ శరీరం నాది అనే భావన ఉండటం అనేది పోతుందనమాట. భగవంతుడి శరీరంగా మారడం అంటే ఏదో నాలుగు చేతులు వస్తాయి, రెండు శంఖచక్ర గదాలు వస్తాయి, అలా కాదు. మనం ఈ శరీరాన్ని మనదిగా కాకుండా భగవంతుడు దీన్ని మనకిచ్చాడు, దీన్ని మనం ఉపయోగించుకుని మనం ఉన్నతి చెందాలి, భగవంతుడి కార్యక్రమాలు ఈ శరీరం ద్వారా జరగాలి అనే జ్ఞానం వస్తుంది. అలా జ్ఞానం రావటానికే మనకు ప్రాణమయ కోశం ఇవ్వబడింది. ఆ ప్రాణమయ కోశాన్ని అలా ఉపయోగించుకోవాలంటే దాన్ని ఉపయోగించేది దానిపైన ఉంది మనోమయ కోశం. కాబట్టి ముందర మనస్సులో దీనికి సంబంధించిన జ్ఞానం అంతా తెచ్చుకోవాలి, తెచ్చుకుంటే తప్ప ఇది చేయలేము. అందుకని ఈ పుస్తకాలు, ఉపన్యాసాలు, గురువులు చెప్పడాలు ఇవన్నీ మనస్సు ఎంత వికసిస్తే అంత బాగా మనం మనకున్న పనిముట్లని బాగా వాడుకోగలం. మనకున్న ఉపకరణాలు ఏమి ఉన్నాయి, ఆ ఉపకరణాన్ని మనం ఇవ్వాలి వరకు వాడుకున్నావా లేదా, వాడుకోకపోతే ఎలా వాడుకోవాలి, వాడుకోవడానికి ఎప్పుడెప్పుడు వాడుకోవాలి, ఎప్పుడెప్పుడు గాలి పీలుస్తాం అప్పుడప్పుడల్లా వాడుకోవాలి. ఎప్పుడు గాలి పీలుస్తామంటే మనం బతుకున్నంతకాలం గాలి పీలుస్తూనే ఉంటాం, గాలి వదులుతూనే ఉంటాం మనకు తెలియకుండా. మనకు తెలిసి చేయడం వేరు, మనకు తెలియకుండా జరుగుతున్నది విజ్ఞానమయ కోశం ద్వారా జరుగుతుంది. విజ్ఞానమయ కోశం యొక్క పని ఏంటంటే మనిషి చేతిలో పెట్టకుండా గుండి కొట్టుకోవడం, గాలి పీల్చి వదలటం, ఆహారం అరగటం, కొన్ని ఇన్వాలంటరీ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజ్ఞానమయ కోశం అధీనంలో ఉంటాయన్నమాట. ఆ రకంగా మనం బతకటానికి భగవంతుడు ఏం చేసి పెట్టాడంటే ఒక విజ్ఞానమయ కోశాన్ని సృష్టించి దాని అధీనంలోకి, దాని కంట్రోల్లోకి గుండెని ఇచ్చాడు, లంగ్స్ని ఇచ్చాడు, జీర్ణం అవ్వడానికి, అరగటానికి, ఆకలి వేయడానికి, మళ్ళీ అరిగింది బయటికి పోవడానికి, ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా విజ్ఞానమయ కోశంలో చేశాడు. మనోమయ కోశంలో ఏం చేశాడు, మనోమయం అంటేనే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనస్సు అంటేనే శక్తి, ప్రాణం కూడా శక్తే. మనస్సు ఎలాగ ఆలోచిస్తే దాని తగ్గట్టుగా ప్రాణం పనిచేస్తుంది. ఎవరన్నా కొట్టాలి అని మనసులో అనిపిస్తే ఏం చేస్తుంది, మనలో ఉన్న ప్రాణం చెయ్యిని పైకెత్తేటట్టో లేదా కాళ్ళని పైకెట్టేటో చేసి కొడుతుంటుంది. అంతే తప్ప ప్రాణానికి సొంతంగా ఏముండదు, ప్రాణానికి సొంతంగా ఏం లేకుండా మనస్సు యొక్క అధీనంలో పనిచేస్తుంది. ఎప్పుడైనా కింద కోశము పై కోశం అధీనంలో పనిచేస్తుంది అంటే అర్థం అన్నమయ కోశం అధీనంలో ప్రాణమయ కోశం ఉంటుంది, ప్రాణమయ కోశం అధీనంలో మనోమయ కోశం ఉంటుంది, మనోమయ కోశం అధీనంలో, సారీ మళ్ళీ చెప్తాను, అన్నమయ కోశాన్ని ప్రాణమయ కోశం కంట్రోల్ చేస్తూ ఉంటుంది, ప్రాణమయ కోశాన్ని మనోమయ కోశం కంట్రోల్ చేస్తుంది, మనోమయ కోశాన్ని విజ్ఞానమయ కోశం కంట్రోల్ చేస్తుంది, వీటన్నిటినీ ఆనందమయ కోశం కంట్రోల్ చేస్తుంది. కింద నుంచి పైకి వెళ్లే కొద్దీ పై వాటి బలం కింద వాటి మీద ఉంటుంది. ఆనందమయ కోశం అన్నింటినీ కంట్రోల్ చేస్తే విజ్ఞానమయ కోశం దాని కింద ఉన్న మనోమయ కోశాన్ని, లేకపోతే ప్రాణమయ కోశాన్ని, అన్నమయ కోశాన్ని కంట్రోల్ చేస్తుంది. మనోమయ కోశం తన కింద ఉన్న ప్రాణమయ కోశాన్ని, తర్వాత అన్నమయ కోశాన్ని కంట్రోల్ చేస్తుంది. ప్రాణమయ కోశం అన్నమయ కోశాన్ని కంట్రోల్ చేస్తుంది. అన్నమయ కోశం ఏం చేస్తుంది, వీటన్నిటికీ ఆధారంగా ఉంటుంది అన్నమాట. ఈ పైన పనిచేసే వాటిలన్నిటికీ ఇది బేస్, అది లేకపోతే ఇవేం చేయలేవు, పైవన్నీ ఖాళీ. కాబట్టి శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అని ఇచ్చారు. అందుకని ఈ శరీరం ఉండగానే ధర్మాన్ని సాధించాలి. ఏమిటి ధర్మం, నేను 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 అని చెప్పబడేది ఏదైతే ఉందో ఆ నేను అనే అసలు ధర్మాన్ని మనం పట్టుకోవాలి. భగవంతుడు అందుకనే ఏం చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నీవు అన్ని సమస్త పాపాల నుండి విముక్తుడవుతావు, అన్ని ధర్మాలు నాకు సమర్పించు అన్నప్పుడు ఆ నేను ఎవరు అని తెలుసుకోవడమే మన జీవిత లక్ష్యం, మనందరి జీవిత లక్ష్యం. భూమి మీద పుట్టిన మానవుడికి అందరికీ కూడా అదే లక్ష్యం. అదే ఎలా ఉంటుందంటే ఒక వెలుగులాగా ప్రతి జీవి హృదయంలో వెలుగుతూ ఉంటుంటూ ఉంటాడు భగవంతుడు. ఆ వెలుగు కోసం గుర్తుగానే మనం దీపాలు పెడతామని మొన్న చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుంటున్నాం. అదొక యాంగిల్లో మనం ఈ సబ్జెక్ట్ టచ్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాణము అపానము అనే ప్రాణమయ కోశం యొక్క ప్రక్రియ ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా మనం భగవంతుని తెలుసుకోవడానికి ఏం చేస్తాము అంటే సోహం ఈ రెండు అక్షరాలని ఉపయోగించుకుంటున్నాం. గాలి పీల్చేటప్పుడు సో అని పీలుస్తాం, గాలి వదిలేయడం హమ్ అంటూ. ఇది మేషరాశికి సంబంధించిన ఒక ముఖ్యమైన సాధన. మేషరాశి సహస్రారం, మేషరాశి అంటే సహస్రారం అనమాట. సహస్రారం అంటే శంబళాశక్తి. శంబళాశక్తి అంటే భగవంతుడి యొక్క సంకల్పం తెలుసుకోవడం. ఈ భగవంతుడి యొక్క సంకల్పం సప్త ఋషుల ద్వారా వస్తుంది అని తెలుసుకున్నాం. కాబట్టి సప్త ఋషులు, శంబళ, సహస్రారం ఇవన్నీ కనెక్టెడ్. ఈ కనెక్టెడ్ అయిన దానికి మేషరాశి ఇక్కడ పనిచేస్తుంది. ఇంకా మేషరాశిలో ఒక ఇది ఏంటంటే న్యూ ఏజ్, కింద సార్ చెప్పుకున్నాం మనం, కొత్త యుగాన్ని నిర్మించాలి అనేది సంకల్పం ఎక్కడ వస్తుందంటే మేషరాశిలో వస్తుంది. అలాగే న్యూ ఏజ్ ఎడ్యుకేషన్కి సంబంధించి, న్యూ ఏజ్ ఎడ్యుకేషన్ ఎవరు ఇచ్చారు, ఫస్ట్ జ్వాలాగురు గారు ఇచ్చారు. అలాగే గురువు గారు ఉదయం పూట ధ్యానంలో ఇచ్చారు, అది సవితా ధ్యానం, సాధక్ సవితా ఏక్ ఇది వస్తుంది చూసారా. దాంట్లో గురువు గారు ఇచ్చింది ఏంటంటే మొదటిది ఒక రాశి, ఒక చక్రం నాభి, తర్వాత రెండవది హృదయం, మూడోది సహస్రారం. ఈ మూడు కనుక జాగృతం అయితే కొత్త యుగం స్థాపించడానికి అవకాశం ఉంటుంది అని ఋషులు చెప్తున్నారు. అందుకని ఈ మూడిటికి సంబంధించిన గురువు గారు ఉగతే ఉయే సూర్యు, స్వర్ణిమ కాంతి, ఇలాగా మనకు హిందీలో వస్తుంది కదా, అది మీరందరూ చేసే ఉంటారు, మీరే ఉంటారు. అది అంతా ఎందుకంటే గురువుగారు అప్పుడే చెప్పారు, ఈ శక్తిని మీరు మామూలు ప్రయోజనాలకు వాడుకోలేరు, నవయుగ నిర్మాణానికి మాత్రమే వాడుకోగలరు అని చెప్తూ మణిపూరకం, అనాహతం, సహస్రారం ఈ మూడింటి జాగరణ గురించి చెప్పారు. ఈ మూడింటి యొక్క జాగరణ అయినప్పుడు యుగ నిర్మాణ యోజన అనేది సాధ్యం అవుతుంది. ఎవరి సాధకుడి శరీరంలో ఈ మూడు జాగృతం అవుతాయో వాళ్ళు ఈ యుగ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనగలరు. గురువుగారు ఏం చెప్పారంటే గాయత్రి పరివార్ ఒక వింగు, యుగ నిర్మాణ యోజన ఒక వింగు. మొన్న విశ్వనాథం గారు చెప్తున్నారు, గురు పూర్ణిమ నాడు మాస్టర్ శరీరం వదిలేసిన తర్వాత గురు పూర్ణిమ గుంటూరులో జరిగినప్పుడు మాస్టర్ ఎక్కువ స్ట్రెస్ చేసింది యుగ నిర్మాణ యోజన గురించే. నేను కూడా రాజమండ్రిలో బోర్డు పెట్టించింది యుగ నిర్మాణ యోజన, అప్పుడు మేము రాజమండ్రిలో ఉన్నాం, అది మాస్టర్ని కలిసిన కొత్తలో. అప్పుడు రాయించింది గాయత్రి పరివార్ కాదు, యుగ నిర్మాణ యోజన. కానీ ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఉన్నవి గాయత్రి పరివార్, యుగ నిర్మాణ యోజన కాదు. యుగ నిర్మాణ యోజన చేయదలుచుకున్న వాళ్ళందరూ కూడా గురువుగారి క్యాసెట్లో వింటూ ఆ మణిపూరకం, అనాహతం, సహస్రారం జాగృతం అయ్యే ఆ మెడిటేషన్ చేస్తే వాళ్ళు యుగ నిర్మాణ యోజన కార్యక్రమాల్లో పాల్గొనే శక్తి, అర్హత సంపాదిస్తారు. ఈ ఆ సహస్రారం ఏదైతే ఉందో అది మేషరాశి ప్రభావంలో వస్తుంది. మేషరాశి ప్రభావంలోనే ప్రాణమయ కోశాన్ని ప్రాణాయామం ద్వారా మనం జాగృతం చేసుకుంటూ నరుడు నారాయణుడు స్థితికి వెళ్ళటం, పర్ఫెక్ట్ మ్యాన్ తయారవటం ఎలాగా అనేది ఉంటుంది. అది బ్రీఫ్గా చెప్పుకున్నాం ఇప్పుడు. అదేంటంటే గాలి పీలుస్తున్నప్పుడు అది అనాహతంలో ఉన్న పరమాత్మని టచ్ చేస్తుంది, సహా సో అని మానసికంగా అనుకుంటూ గాలిని పీలుస్తూ హృదయంలో ప్రవేశిస్తున్నాను అనుకోవాలి. మెల్లిగా గాలి వదులుతూ అంటూ గాలి వదులుతూ ఈ అనాహతం నుంచి విశుద్ధి ఆజ్ఞా చక్రాల ద్వారా సహస్రారానికి ఆ సౌండ్ వినాలి. హమ్ అంటూ గాలి వదిలేస్తాం అన్నమాట. హమ్ అంటూ గాలి వదులుతూ అనాహతం నుంచి విశుద్ధి ఆజ్ఞల ద్వారా సహస్రారానికి మనం ఒక వెలుగులాగా ఉన్నాము అనుకోవాలి. గాలి పీలుస్తున్నప్పుడేమో సో అని పైకి అనకుండా మనసులో అనుకోవాలి. సో గాలి వదులుతున్నప్పుడు హమ్ అలా గాలి పీలుస్తున్నప్పుడు లోపలికి సో, గాలి వదులుతున్నప్పుడు హమ్ బయటికంటూ వినాలి. ఎవరి హమ్ వాళ్ళు వినాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే సో హమ్ అనేది ఒక జపంలాగా జరుగుతుంది. దీన్ని మామూలుగా చెప్పేది అజప. దీని పేరేంటంటే అజప గాయత్రి. గాయత్రి అంటే అర్థం 24 అక్షరాలు ఉండి ఇలా ఉంటుంది అని కాదు. గాయత్రి అనే మూడు లెటర్స్కి ఉన్న అర్థం ఏంటంటే ఎవరైతే గానం చేస్తారో వాళ్ళని రక్షిస్తుంది అని. ఎవరైతే ఇలాగా సోహం ప్రకారం అజపా చేస్తారో అది గాయత్రి అయ్యి వాళ్ళని రక్షిస్తుంది. రక్షించడం అంటే అర్థం ఏంటి, ఎవడన్నా బాధల్లో ఉంటే కష్టాల్లో ఉంటే రక్షిస్తారు. అలాగే మనం కూడా ఈ శరీరం అనే దాంట్లో ఇరుక్కుపోయి మనం మన యొక్క అసలు స్వరూపాన్ని మర్చిపోయి మనం బాధల్లో ఉన్నాం, రకరకాల దుఃఖాలు పడుతున్నాం, వాటిలన్నిటి నుంచి రక్షిస్తుంది. రక్షించేదాన్ని అంటాం దుర్గా రక్షిస్తుంది. మన అలాంటి శక్తి మనకు ఈ సోహం సాధన ద్వారా వస్తుంది. ఈ సోహం సాధన చేయటం వల్ల మనిషి సాధకుడు ఎవరైతే ఈ సోహం సాధన సరిగ్గా చేస్తాడో మెల్లిగా వాడి గాలి పీల్చుకోవడం, గాలి వదలటం అనేవి రెండు ఒక పాయింట్ దగ్గరకు వచ్చి ఆగిపోతాయి. ఒక పాయింట్ దగ్గరకు వచ్చి ఆగిపోతే ఏమవుతుంది, గాలి పీల్చడు, గాలి వదలడు. మరి ఎలాగండి ఉంటాం అంటే ఉంటారంటే ఎంతసేపు అన్నా ఉండగలరా అంటే ఎంతసేపు అన్నా ఉంటారు. వాళ్ళు ప్రాక్టీస్ బట్టి రోజు ఉండొచ్చు, 4 రోజులు ఉండొచ్చు, 1 రోజు ఉండొచ్చు, అసలు ఎప్పుడు అలాగే ఉండొచ్చు. గాలి పీల్చడం, గాలి ఆగిపోవడం అంటే అర్థం ఏంటంటే దానిపైన ఇంకొక కోశం ఉంది, మనోమయ కోశం, అది కూడా ఆగిపోతుందన్నమాట. ఎప్పుడైతే గాలి పీలుస్తామో, గాలి వదులుతామో, అప్పుడల్లా కూడా మనస్సు పనిచేస్తూ ఉంటుంది. మనస్సు ఎప్పుడు పనిచేయదో అప్పుడు గాలి పీల్చడం, గాలి వదలటం కూడా ఆగిపోతుంది. మనస్సు ఆగిపోవడం అంటే ఏంటి, మనస్సు అది చెయ్యాలి ఇది చేయాలని సంకల్పిస్తుంటుంది మనస్సు. అవన్నీ ఆగిపోతాయి, ఏదో చేసేద్దాం కంగారు అన్ని పోతాయి, పోయి స్థిమితంగా ఉంటాడు అన్నమాట, శాంతంగా ఉంటాడు. శివం శాంతం, శాంతం అంటే అర్థం శాంతమే, ట్రాంక్విల్ అంటాం ఇంకో భాషలో. ఆ ట్రాంక్విలిటీ అనే స్టేజ్ వస్తుంది. అక్కడ వచ్చినప్పుడు ఏమవుతుందంటే గాలి పీల్చి గాలి వదిలే అవకాశం, అలాంటి అవసరం లేకుండా మనిషి బతకగలడు ఎంతసేపు అన్న. మరి మామూలుగా గాలి పీల్చడం మానేస్తే ఉక్కిరి బిక్కిరి అయిపోయి అమ్మో గాలి పీల్చబోతే చచ్చిపోతాం అనే భయం ఉంటుంది మనకు. అది అసలైన దుఃఖం అంటే, అసలైన బాధ అంటే, అసలైన కష్టం అంటే దాని నుంచి మనిషిని విడగొడుతుంది ఆ బంధం నుంచి. గాలి పీల్చాల్సిన అవసరం ఉండదు, గాలి వదలాల్సిన అవసరం ఉండదు. కుంభకం రేచకం అంటే వదలటం, పూరకం అంటే పీల్చడం, కుంభకం అంటే ఆపేయటం. ఇది మామూలు ప్రాణాయామం ఇచ్చే పుస్తకాల్లో ఎలా ఉంటుందంటే పూరకం అంటే పూరించు, రేచకం వదులు, కుంభకం అంటే ఆపేసి అంటే బయట ఆపేసేది ఒక పద్ధతి, గాలి పీల్చుకుని లోపల కాసేపు ఆపుకుని తర్వాత రేచకం చేసి బయట గాలి పీల్చకుండా వదిలి మళ్ళీ పీల్చుకోకుండా వదిలేసేది బాహ్య కుంభకం. ఇలాంటివన్నీ పోయి అసలైన కుంభకం మనిషికి వస్తుంది. మాస్టర్ పుస్తకం ఒకటి ప్రింట్ చేయించారు, యజ్ఞ విధానం. దాంట్లో రేచకం అంటే ఏంటి, పూరకం అంటే ఏంటి, కుంభకం అంటే ఏంటో ఉంటాయి. ఒకసారి చూడండి, కాల మహాకాలచక్ర యజ్ఞం వేయించినప్పుడు దాంట్లో వేశారు. మీ దగ్గర పుస్తకాలు ఉండొచ్చు, మీకు కూడా కాస్త హోంవర్క్ లాగా ఉంటుంది, అది ఒకసారి గమనించండి. ఎప్పుడైతే మనం ఈ సమానము అనే స్థితిలోకి వచ్చామో అప్పుడు మనిషికి ఎక్కడుంటాడంటే, మన చేతనత్వం మనిషి అంటే చేతనత్వం ఎక్కడుంటుందంటే హృదయంలో అంటే అనాహతంలో ఉంటుంది. అనాహతం సింహరాశికి సంబంధించింది. ఇక్కడ అమ్మవారి నామాల్లో ఒకటి ఉంటుంది, సింహవాహిని. అమ్మవారు సింహవాహిని, ఎప్పుడు సింహం మీద కూర్చున్నట్టుగా నాకు ఫోటోల్లో కూడా చూపిస్తుంటాడు బొమ్మల్లో. అలాగా సాధకుడి యొక్క చేతనత్వం సింహవాహినిగా ఉంటుంది. సింహవాహిని ఏం చేస్తుంది, దేవతల యొక్క కోరికలండి. లోక కళ్యాణం కోసం మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి నేను చేసి పెడతాను అంటుంది అమ్మవారు మనకు సప్తసిద్ధులు. అలాగా ఈ సాధన చేసిన వాడు దేవతలతోటి సహకారం చేస్తూ వాళ్ళతో పాటు కలిసి పనిచేయడం అనే స్టేజ్కి వస్తాడు. అలాంటి స్టేజ్కి రావడానికి సింపుల్గా మనకు భగవంతుడు ఏమి ఇచ్చాడు, ప్రాణమయ కోసం ఇచ్చాడు. దాన్ని వాడుకోవడానికి ఏమి ఇచ్చాడు, ముక్కు అలాగే లంగ్స్ పొట్ట ఇచ్చాడు. ఇవన్నీ మనం దానికోసమే వాడుతున్నామంటే చెప్పలేము. అందుకని ఏం చేయాలంటే సిన్సియర్గా గాలి పీలుస్తున్నప్పుడు సో వదులుతున్నప్పుడు హమ్, ఇవి ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, గాలి పీలుస్తున్నప్పుడు సో అని నోటితో అనక్కర్లేదు. గాలి పీల్చుకోవడం మనస్సులో సో అనుకోవడం, అలాగే గాలి వదులుతున్నప్పుడు హమ్ అని పట్టుకు పైకి అనాలి. హమ్ మటుకు గాలి వదులుతూ పైకి అనాలి. గాలి పీలుస్తున్నప్పుడు మటుకు సో మనస్సులోనే అనుకోవాలి, పైకి అనక్కర్లేదు. ఈ రెండు ఎవరైతే సిన్సియర్గా అలాగ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఒక రోజుకి ఏమవుతుందంటే గురువు అనుగ్రహం వల్ల గాలి పీల్చడం గాలి రెండు ఒకటైపోయి సమానము అనే ప్రాణం ఏర్పడుతుంది. దీన్నే భగవంతుడు కృష్ణుడు ఎలా చెప్పాడంటే ప్రాణాపానం సమకృత్వ లాభాలాభం జయజయ. ఇది చెప్తూ ఉంటే ప్రాణాన్ని అపానంలో కలపండి అంటే ప్రాణమేమో ఒక చోట పనిచేస్తుంది, అపానమేమో ఇంకో చోట పనిచేస్తుంది. ఈ రెండింటిని ఎలా కలుపుతాం అని అడిగట్ట ఒక ఆయన. ఆయన ఏదో చెప్పాడు, నవ్వుకున్నారు అందరూ. ఇక్కడ రెండు కలపడం అంటే అది కాదు, రెండు సమానమైపోవడం. ఎలాగైతే ఒక తక్కెళ్ళలో అటు కానీ ఇటు కానీ కదలకుండా మధ్యలోనే చూపిస్తుంటుంది ఒక పాయింట్, అలాగే మనం గాలి పీల్చము గాలి వదలము ఆ స్టేజ్కి మనిషి తీసుకురావడానికి ప్రాణమైపోవడం ఇవ్వబడింది. ఇది ప్రాణాయామం అనే దాని యొక్క విలువ దీంట్లో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం ఈ ప్రాణాయామం సరిగ్గా చేసామో అప్పుడు మనం సింహవాహిని అయిన అమ్మవారితో పాటు ఉంటామన్నమాట. అది ఒక సాధన యొక్క ముఖ్యమైన ఒక ఘట్టం. ఇది తెలుసుకున్న తర్వాత మనం ఇంకొకటి తెలుసుకుంటాం, అదేంటంటే ఇంకా చెప్పుకున్నాం ఏమని, మేషరాశి ప్రభావం సహస్రారం మీద పనిచేస్తుంది. మేషరాశి ప్రభావం ఇది ఏదైనా సరే ఎప్పుడు కూడా ఎక్స్పాన్షన్, అంటే ఏదన్నా ఒక ఎక్స్పాన్షన్ అంటే అర్థం ఏంటి, ఒక బ్రాంచ్ పెట్టారు, రెండు బ్రాంచ్లు పెట్టారు, ఒక 10 బ్రాంచ్లు పెట్టారు, మొత్తం ప్రపంచం అంతా బ్రాంచ్లు ఉన్నాయి దానికి. అంటే ఏమైంది, మొట్టమొదట ఒక చోట ఉంది, తర్వాత అలా అలా విస్తరించింది అనమాట. ఎక్స్పాన్షన్ అంటే విస్తరించడం. మన కార్యక్రమాలు ఒక చోట జరుగుతున్నాయి, అలాగే ఇప్పుడు దేశం అంతా జరుగుతుంది, ప్రపంచం అంతా జరుగుతుంది. అలా మొట్టమొదట హరిద్వార్లో మొదలయ్యి ఇప్పుడు ప్రపంచం అంతా జరుగుతుంది. అదంతా కూడా మేషరాశి ప్రభావం. మనం మేషరాశి ప్రభావాన్ని తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అని ప్రశ్న కిందసారి చెప్పుకున్నాం. మన ఆలోచనలే దానికి, దానికి సంబంధించిన శక్తుల్ని మన దగ్గరికి తీసుకొస్తాయి. ఎలాగంటే ఈ కార్యక్రమం ఇంకా విస్తరించాలి అనుకుంటూ చేయాలి తప్ప, ఏదో మేము నలుగురిని తెలుసుకున్నాం చాలా బాగుంది అనుకుంటే ఏమవుతుందంటే నలుగురికే తెలుస్తుంది. 10 మంది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా 10 మందికే తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ గురువు గారు ఇచ్చిన జ్ఞానం వెళ్లాల్సింది ఎలాగన్నా అనుకుంటే, అది మేషరాశి ప్రభావం వల్ల ఏమవుతుందంటే అందరికీ వెళ్తుంది. దాంట్లో మన పాత్ర ఏంటి, మన మన పోర్షన్ ఏంటంటే మనం ప్లే చేయాల్సింది ఈ జ్ఞానం అందరికి వెళ్ళాలనుకోవడం, ఎంతకంటే ఏం లేదు. అలాగే మనం మంచి కార్యక్రమం ఏది చేస్తున్నా దీనివల్ల ప్రపంచాన్ని అందరికీ మంచి జరగాలి అనుకో. అలాగే యాక్టివిటీ ఎక్స్పెన్షన్ తర్వాత ఊరికి అనుకోవడం కాదు, దాని తగ్గ యాక్టివిటీ కూడా మేషరాశి ఇస్తుంది. అలాగే ఇది దీక్ష వైపు నడిపిస్తుంది మనిషిని. దీక్ష తీసుకోవడం, దీక్ష తీసుకోవడం అంటే చాలాసార్లు చెప్పుకున్నాం, దీక్ష తీసుకోవడం అంటే సులభంగా చాలా మామూలు పదాల్లో అర్థం చేసుకోవడం అంటే తన యొక్క కోరికల్ని అదుపులోకి తెచ్చుకోవడం, తన యొక్క ఆవేశ కావేశాలని తన అదుపులోకి తెచ్చుకోవడం. అలాగే మాన అవమానాలు, జయము అపజయము, సక్సెస్ ఫెయిల్యూర్ ఇలాంటివి ఉంటాయి కదా, అందరికీ ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల మనకు మంచి అందరూ మెచ్చుకుంటారు, కొన్ని చోట్ల తిడతారు. రాజబుద్ధ్యం, రాజ అవమానం ఇలాంటివి పంచాంగాలు ఇస్తారు చూసారు, అలాంటివి ఇవన్నీ కూడా దాటి వీటి వల్ల మనస్సు ఏమీ చలించకుండా ఉండే స్థితికి రావడం అనేది ఏదైతే ఉందో అది దీక్ష తీసుకోవడం. అంటే అలా తీసుకుని తీసుకుని మనిషి ఎంతవరకు వెళ్తాడంటే వీటి వల్ల ఏమీ ఎఫెక్ట్ కాదు. ఎందుకండి మరి ఇవన్నీ ఇచ్చాడు కదా ఎఫెక్ట్ కాకుండా ఇవి చేస్తే ఏంటి మాకు లాభం అంటే, ఏమీ లాభం లేదు. ఇవి ఉంటే కూడా నష్టమే లేదు, లేకపోయినా కూడా నష్టమే లేదు. ఒకటే నష్టం ఏంటంటే గురువు ఎప్పుడు ఇలాంటి వాటితోటి ఉండడు. గురువు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా చెప్పుకోరు వాళ్ళు. మాస్టర్స్ అందరూ కూడా ఇలాంటి మానవమానాలు, జయాపజయాలు ఇలాంటి వాటికి అతీతులుగా ఉంటారు. దాన్ని పర్సనాలిటీ లెవెల్ దాటి ఉన్నారు అని చెప్తారు అన్నమాట. మనం కూడా జయాపజయాలని, మానవమానాలని, ఇలాంటి ద్వంద్వాలని దాటి ముందరకు వెళ్తే అప్పుడు వాళ్ళతోటి కలిసి పనిచేయగలం. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ అబవ్ పర్సనాలిటీ లెవెల్స్. మనం కూడా అబవ్ పర్సనాలిటీ లెవెల్కి ఎదగాలని వాళ్ళు కోరుకుంటారు. అందుకనే దీక్ష ఇచ్చినప్పుడు మనకు మెల్లిమెల్లిగా ఆయన అనుగ్రహం వల్ల ఏమవుతుందంటే వీటిని తట్టుకుని నార్మల్ స్టేజ్లో మైండ్ ఉంచుకునేటట్టుగా జీవితంలో జరుగుతున్న సంఘటనల ద్వారా మనకి మన అభివృద్ధి, మన ప్రోగ్రెస్ని వచ్చేటట్టు చేస్తారు. అంతే తప్ప ఏదో మంత్రదండం పెట్టి ఇలాంటి అలా ముట్టుకుంటే ఏదో అయిపోతుంది అలాంటి భ్రమలు ఉండకూడదు. అవన్నీ నమ్మడానికి వీలు లేనివి. ఇది శక్తిపాతం చేసేసాం అంటే, శక్తిపాతం చేసేసామంటే జరుగుతుంది అది కొన్ని సందర్భాల్లో, రైట్, అన్ని సందర్భాల్లో కాదు. ఎందుకు కాదు అంటున్నానంటే సాధకుడుగా తను చేయాల్సింది, శిష్యుడిగా తను చేయాల్సింది చేస్తేనే ఆ తర్వాత గురువు ఇచ్చేది ఇస్తాడు. గురువు ఇచ్చేది తీసుకోవాలంటే వీళ్ళు ఆ పాత్రత ఉండాలి. ఆ పాత్రత లేని వాళ్ళకి అపాత్ర దానం చెయ్యరు, గురువులు ఎప్పుడూ చేయరు. వాళ్ళకి ఎవరు దొరకపోతే అలా ఉంటారు తప్ప, వాళ్ళు ఎవరెవరు దొరికాడు అడ్జస్ట్ చేసుకుందాం అని ఉండదు. వాళ్ళ పరీక్షలో 99 మార్కులు వచ్చినా ఫెయిల్ కింద లెక్క, 100 రావాలి, 100కి 100 వస్తేనే పాస్, నో ఫస్ట్ క్లాస్ నో థర్డ్ క్లాస్ అలాంటివి ఉండవు. అందుకని మనం అందరం కూడా 100 మార్క్స్ తెచ్చుకుందాం. ఈ ప్రాణము అని చెప్పుకున్నాం ఇందాక చూసారా, దాన్ని పల్సేషన్ అని చెప్పుకున్నాం. గాలి పీల్చడం, గాలి వదలటం, లోపలికి బయటికి, లోపలికి బయటికి. ఇది సృష్టిలో జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు సృష్టి ఒకసారి అలా వికసిస్తుంది, ఒకసారి ముడిచిపోతుంది. అలాగే పద్మాలు వికసిస్తాయి, ముడిచిపోతాయి. అలాగే మనిషి పుట్టి అలా పెరిగి పెరిగి మళ్ళీ తను వచ్చిన చోటకి వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ పోతాడు. ఇలాగ అన్నీ కూడా 16 కళ్ళలు విచ్చుకుంటాయి, మళ్ళీ అమావాస్య వచ్చేస్తుంది. ఈ సృష్టిలో జరుగుతున్న ఇది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలోనే వెలుగు అనేది వస్తుంది. అమావాస్య నాడు కనపడని వెలుగు పౌర్ణమి నాడు కనిపిస్తుంది. అమావాస్య నాడు చంద్రుడు కనపడ్డంతే ఉంటాడు కదా, అలాగా పౌర్ణమి నాడు కూడా ఉంటాడు, అప్పుడు ఫుల్గా కనిపిస్తాడు. ఈ మధ్యలో కొంచెం కనిపిస్తుంటాడు, కొంచెం కనపడ్డాడు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే వెలుగు యొక్క రూపాలు ఇవన్నీ. మన జీవితాన్ని మనం వెలుగుగా గుర్తించాలి. వెలుగుగా గుర్తిస్తే మనందరిలో కూడా వెలుగు యొక్క ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ మనకు మనలో జ్ఞానం పెరుగుతుంటుంది. జ్ఞానం అన్నా వెలుగన్నా ఒకటే. ఈ జ్ఞానం వల్ల ఎందుకు మేము జ్ఞానం సంపాదించుకోవాలంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ అంటాడు. జ్ఞానం వల్ల అన్ని కర్మలు దగ్ధమవుతాయి. దగ్ధమవడం అంటే ఏంటి? అవి మనం ఇంక బాధించవు. మనం ఇవాళ ఈ మానవ శరీరంలో ఉన్న ఇదివరకల్లా మనం ఎన్నో జన్మల నుంచి రకరకాల శరీరాలు ఎత్తి రకరకాల మంచి పనులు చెడు పనులు చేసుంటాం. వాటికి సంబంధించిన బీజాలన్నీ మనలో మనస్సులో మన యొక్క ప్రాణంలో బీజ రూపాలుగా ఉంటాయి. మనస్సులో 7 పొరలు ఉంటాయి, అలాగే ప్రాణంలో 7, 7 ప్లేన్స్, అలాగే భౌతిక శరీరంలో 7 ఉంటాయి, ఇలాగే మొత్తం 7 49 ఉంటాయి. ఈ 49 ప్లేన్స్ లేదా లోకాలని 49 రకాల అగ్నులు ఉంటాయి. అగ్ని 49 పనిచేస్తూ ఉంటాడు. మనకు ఆ అగ్నిని ప్రజ్వలింపజేయటం అంటే పెద్దదని చేయడం, అసలు వెలిగించడం పెద్దదని చేయటం, ఇవి చేతవ్వాలి. అవి చేతవ్వాలంటే ఎప్పుడైతే అగ్ని వెలిగించాం అక్కడ ఏమొస్తుంది? వెలుగు వస్తుంది కదా. అగ్నికి ఉన్న లక్షణమే వెలుగు, వేడి, పైకి వెలగటం. పైకి అంటే ఊర్ధ్వంగా ఇలాగ ప్రసరించడం, ఇవి అగ్నికి ఉన్న లక్షణాలు. ఈ అగ్నికి ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవే మనకు జీవితానికి ఉన్న లక్షణాలు. జీవితం అంటే లైఫ్. ఆ లైఫ్లో ఉన్న ఆ లైట్ ఏదైతే ఉందో, లైఫ్ లైట్ బోత్ ఆర్ ఈక్వల్. క్రైస్ట్ అంటాడు, ఐఆమ్ ది లైట్, నేను వెలుగు. అలాగే సూర్యుడు మనకు వచ్చాడంటే మొట్టమొదటి వచ్చేది ఏంటి? వెలుగే వస్తుంది. సూర్యుడి యొక్క ప్రతిబింబాలమే మన అందరం, సూర్యుడి యొక్క అంశ ప్రతి ఒక్క జీవి కూడా. కాబట్టి మనలో కూడా ఆ లైట్ ఉన్నది. ఈ లైట్ 12 రాశుల్లోంచి పనిచేస్తూ ఉంటుంది. ఇవాళ బ్రీఫ్గా 12 రాశుల్లో ఎలా ఉంటుందో చెప్పుకొని ఇంకొక రోజు దానికి డీటెయిల్స్ చెప్తున్నాం. ఇవాళ బ్రీఫ్గా 12 రాశుల్లో వెలుగు ఎలా ఉందో చెప్తున్నాం. మొట్టమొదటి మేషంలో ద లైట్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. అసలు జీవితం యొక్క లైట్ అనేది మొత్తం మేషరాశిలోనే ఉంటుంది సార్. మేషరాశే మొత్తం అసలు సృష్టి మొత్తానికి మొట్టమొదటిగా పనిచేసే రాశి. ఒక కొత్త యుగాన్ని నిర్మించాలి. ఇదివరకు యుగం అయిపోయింది, ఇప్పుడు కొత్త యుగం నిర్మించాలి. బ్రహ్మగారు మళ్ళీ పొగలెట్టారు. అలాగే ఋషులు కూడా ఈ యుగానికి సంబంధించిన ప్లాన్స్ మళ్ళీ వేయాలి. ఇప్పుడు గురువుగారిని పిలిచారు. గురువుగారిని పిలిచి ఋషుల కార్యక్రమం అంతా నువ్వు చేయాలి బాబు అంటే అందరూ ఋషుల కార్యక్రమాలు నేను చేస్తాను అన్నారు. అప్పుడు హరిద్వార్ వచ్చి శాంతికుంజం నిర్మించారు. అప్పుడు కొత్తగా మళ్ళీ కొత్త యుగాన్ని నిర్మించడానికి కావాల్సిన ప్లాన్స్ అన్ని అక్కడి నుంచి వచ్చాయి. అది ద లైట్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. ఇది ఏం చేస్తుందంటే సెర్చ్ లైట్ లాగా పనిచేస్తుంది. సెర్చ్ లైట్ ఎక్కడ ఉంటుంది? ఒక పోర్ట్లో ఉంటుంది, ఒక ఓడరేవ్లో ఉంటుంది. ఇప్పుడు ఏమంటాం, విశాఖపట్నం ఉంది, అక్కడ సెర్చ్ లైట్ ఉంటుంది. కాకినాడ అక్కడ పోర్ట్ ఉంది సెర్చ్ లైట్. బాంబే సెర్చ్ లైట్ ఉంటుంది. అంటే ఏంటి? ఓడలకి గుర్తు అనమాట. అక్కడ ఒక రావచ్చు మనం, ఇక్కడ ఈ పోర్ట్కి వచ్చి ఇక్కడ మనం ఉండొచ్చు అని తెలుస్తుంది. అలాగా ఈ సెర్చ్ లైట్ ఏం చేస్తుందంటే ఎవరెవరిని దివ్య ప్రణాళికకి ఉపయోగించుకోవచ్చు అని ఆ సెర్చ్ లైటే వెతుక్కుంటుంది. సెర్చ్ లైట్ ఏమో ఓడరేవుల్లో ఓడలకి గుర్తుగా, ఓడలు అక్కడ రావడానికి గుర్తుగా పనిచేస్తాయి మామూలు భాషలో. ఇదే ఈ భాషలో సెర్చ్ లైట్ అంటే ఏంటంటే వెతుక్కుంటూ ఉంటారు వాళ్ళు. గురువుగారు చెప్తారు అవతాట, మాస్టారు మీకు ఎవరు పనికి వస్తారో ఎవరు పనికిరారో ఎలా తెలుస్తుంది? వాళ్ళని మీరు ఎలా తీసుకుంటారు మీ ఫోల్డ్లోకి అంటే వాళ్ళల్లో మిణుగు మిణుగు మిడుగురు పురుగులు ఉంటాయి చూసిన అలాగ మిణుకు మిణుకుమని వెలుగు వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగు చూస్తే చాలు మాకు అర్థం అవుతుంది వీడు పనికి వస్తాడు మాకని, అలాంటి వాళ్ళని పట్టుకుంటాం అని చెప్తారు. అలాంటి మనిషిలో ఉన్న వెలుగుని దర్శించగలిగే శక్తి ఏదైతే ఉందో అది మేషరాశి ద్వారా వ్యక్తం అవుతుంది ఆ వెలుగు. ప్రస్తుతానికి తెలుసుకుందాం, తర్వాత డీటెయిల్గా చెప్పు. అలాగే వృషభం ద లైట్ ఆఫ్ ద పాత్. ఇదేంటంటే ఎప్పుడు కూడా ఒక చోట వెలుగు చిన్న దీపం పెట్టాం అనుకోండి, ఒక చోట వెలుగుతుంది. ఆ వెలుగు కిరణాలు ఎంత దూరం ప్రసరిస్తాయంటే ఆ వెలుగు యొక్క ఇంటెన్సిటీ బట్టి. చిన్నదైతే చిన్నది, ఒక 1000 క్యాండిల్స్ పెట్టాం అనుకోండి, 1000 క్యాండిల్స్ బల్బు పెడితే బోల్డ్ దూరం వస్తుంది. అలాగే ఫ్లడ్ లైట్స్ పెడితే ఇంకా ఎక్కువ దూరం వస్తుంది లైట్. కాకపోతే ఇక్కడ వృషభంలో ఉన్నది ఒక్క బిందువు నుండి వ్యాపించే వెలుగు. ఇది జస్ట్ మార్గాన్ని సూచిస్తుంది. అంటే ఎలా వెళ్ళాలి, మనిషి ఎటువైపు ప్రయాణం చేయాలి అనే దారి చూపిస్తుంది. ఇది వృషభరాశి. వృషభరాశిలో ఉన్న ప్రభావం వల్ల, వృషభరాశి ప్రభావం వల్ల, ఆ వృషభరాశి ప్రభావంలో మనం వెళ్తే మనకు దారి ఎటు ఎటు వెళ్ళాలి, ఇట అట నాలుగు కోడల మధ్యలో ఉన్నాం, క్రాస్ రోడ్స్, ఎటు వెళ్ళాలి అంటే వృషభరాశి మనల్ని గైడ్ చేస్తుంది. తర్వాత ద లైట్ ఆఫ్ ఇంటర్ప్లే అనేది మిథునం ద్వారా పనిచేస్తుంది. ఇంటర్ప్లే అంటే ఏంటి? రెండింటి మధ్య జరిగేది. ఏ రెండింటి మధ్య? ఆత్మ ద్వారా ఆత్మకి శరీరానికి మధ్య జరిగే వెలుగు యొక్క యాక్టివిటీ అనమాట విధానం. ఆ వెలుగు ఏం చేస్తుందంటే ఆత్మకి శరీరానికి సంబంధాన్ని తెలియజేస్తుంది. ఏంటి ఆత్మకి శరీరానికి సంబంధం? ఆత్మ తాను వ్యక్తం కావాలంటే శరీరం చాలా అవసరం. ద మ్యాటర్ విల్ రివీల్ ద స్పిరిట్ అంటారు అరవిందులు. అంటే ఆత్మ అనే యొక్క శక్తి ఏంటంటే ఆనందము. ముఖ్యంగా పరమాత్మను వీడు దర్శించాడు అని ఎవరన్నా చెప్తే అక్కడికి వెళ్తే మీకు ఆనందం కలుగుతుంది. సింపుల్, ఇంకేం అక్కర్లేదు. ఎవరైనా సరే వీడి దగ్గర ఆనందం ఉందా అంటే వాడు పరమాత్మను దర్శించాడని అర్థం. గుర్తుపెట్టుకోండి. దానికి మళ్ళీ మనం ఏమి ప్రశ్నలు జవాబు రాదు. ఏమంటే మీరు గురువుని చూసారు, దేవుడిని చూశారని మనం అడగట్లేదు. వాడి దగ్గరికి వెళ్ళి కామ్గా కూర్చుంటే మనకు శాంతంగా ఒకటి ఆనందంగా అనిపిస్తే వాడు ఖచ్చితంగా దేవుణ్ణి చూశాడు, దేవుడితో ఉన్నాడు అని అర్థం. ఆ రకంగా మనం మన పాత్రతో డెవలప్ చేసుకుంటేనే ఈ రెండు గుర్తించగలం. మనం అశాంతంగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు శాంతం గుర్తించలేరు. మనలో ఏముంటేనే అది మనం అవతల వాళ్ళలో గుర్తించగలం. కాబట్టి మన పాత్రత పెంచుకుంటే ఆటోమేటిక్గా దాని తగ్గ గురువు మన దగ్గరికి వస్తాడు. అది మిథునం. తర్వాత కర్కాటకంలో ద లైట్ విత్ ఇన్ ఫామ్, ఒక పదార్థంలో ఇరుక్కుపోయిన లైట్. ఇప్పుడు ఈ కంప్యూటర్ నా ఎదుర్కొన్నాను, ఈ కంప్యూటర్లో ఇది నల్లగా ఉంది ఇదంతా, కీబోర్డు ఇదంతా. అలాగే పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో లేదా ఆ కీబోర్డ్లో వాటిల్లో కూడా పదార్థంలో ఇరుక్కుపోయిన లైట్ ఉంది. అలా కాకుండా మనం నూనె వేసి ఒత్తేసి వెలిగిస్తే అది వెలుగుతున్నది. ఇది వెలగకుండా ఇలా పడుకుని ఉన్నది, నిద్రాణంగా ఉన్నది. దీంట్లో వెలుగు గురించి చెప్తుంది అనమాట కర్కాటక రాశి. మానవులు అందరూ కూడా ఈ స్థితిలోనే ఉండరు, వాళ్ళలో వెలుగు నిద్రపోతున్న స్థితిలో ఉంటారు. అందుకని కర్కాటక రాశిలో మనుషులు పుడతారు. మనుషులందరూ కర్కాటక రాశిలో పుడతారంటే అర్థం అందరు రాశులు ఒకటే అవుతుందని కాదు. కర్కాటక రాశి ప్రభావం మనిషి మీద పనిచేస్తుంటే ఈ భూమి మీద జీవి పుడటానికి అవకాశాలు వస్తాయి. తర్వాత ద లైట్ ఆఫ్ ది సోల్ సింహం, ఈ మనలో ఉన్న దివ్య జ్యోతిని చెప్తుంది సింహరాశి. సింహరాశి ఇందాక చెప్పుకున్నాం సరే, ఆ సోహం సాధన చేస్తే ఏమవుతుందంటే ఆ దివ్య జ్యోతి ఏదైతే ఉందో అది దర్శనమిస్తుంది. అది సింహరాశి ప్రభావం. అలాగే కన్యారాశి ప్రభావంలో ఏమవుతుందంటే రెండు లైట్లు కనిపిస్తుంటాయి, ద బ్లెండెడ్ డ్యూయల్ లైట్, రెండు కలిసిపోయిన లైట్. ఒకటి బ్రైట్ లైట్, ఒకటి డిమ్ లైట్. భగవంతుడి వెలుగు ఇది కూడా. ఈ భగవంతుడి వెలుగు కన్యారాశి అంటే ఎప్పుడైతే సాధకుడు పవిత్రుడు అవుతాడో అప్పుడు వాడిలో మొట్టమొదటగా ఈ వెలుతురు అనేది ప్రసరించడం అనేది మొదలవడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలాగే తుల, ద లైట్ దట్ మూవ్స్ టు రెస్ట్, ఎటు వెళ్ళదు. ఆ లైట్ ఏం చేస్తుందంటే, లైట్ ఏం చేస్తుంది, ట్రావెల్ చేస్తుంది. అంటే మనలో మనం వెలుగ్గా ఉంటాం అనుకున్నాం కదా, మనం ఆ వెలుగు పదార్థం వైపు వెళ్తుందా లేకపోతే పరమాత్మ వైపు వెళ్తుందా? మామూలుగా ఎప్పుడు పదార్థం వైపు వెళ్తుంది, పరమాత్మ వైపు తిరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ తులారాశి ప్రభావం వల్ల అటు పరమాత్మ వైపుకు వెళ్ళదు, ఇటు పదార్థం వైపుకు వెళ్ళదు. అంటే అర్థం ఏంటి, అలాగ స్టేషనరీగా ఒక చోట ఉండిపోతుంది అనమాట. దీంట్లో చిన్న డేంజర్ ఉంది. అదేంటంటే కొందరు జీవితాలు సాధన చేసుకుని మంచి స్టేజ్కి వచ్చి భగవంతుని దర్శించి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గోళంతా ఎందుకు, వాళ్ళని ఉద్ధరించాలి వీళ్ళని ఉద్ధరించాలి, నాన్సెన్స్ ఇదంతా, హాయిగా మనం మనకేదో వచ్చింది కదా మనం ఇలా ఉండిపోదాం అని ఎవరికి వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచకుండా, ఎవరికి వాళ్ళ దగ్గర ఉన్నది పంచుకోకుండా వాళ్ళంతటి వాళ్ళు హాయిగా ఉంటారు. అది ఒప్పుకోరు గురువులు. అది అంటే ఒప్పుకోరు కాదు, వాళ్ళు ఎవరిని దాని అంటారు బలవంతం చేయరు కదా, అందుకని ఒప్పుకోరు అంటే ఇన్ ది సెన్స్ అలా చేయకూడదు మనమే. అలా కొన్ని జన్మలు నడిచిపోతే అప్పుడు వాడు ప్రకృతి ఏం చేస్తుందంటే ఏదో నువ్వు నీ అంతటి నువ్వు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసావు, ఎవరికి చెప్పట్లేదు, స్టాగ్నేటెడ్ వాటర్ ఎలాగైతే పాడైపోతుందో అలా నువ్వు కూడా పాడైపోతున్నావు అబ్బాయి అని ఒక దెబ్బ కొడుతుంది. అప్పుడు తెచ్చినట్టు మళ్ళీ గురువు వల్లనే ఉంటాడు. అది తులారాశి అయిపోయిన తర్వాత ద లైట్ ఆఫ్ ది డే అనేది వృష్టికి అని చెప్తుంది. లైట్ ఆఫ్ కాన్షియస్నెస్, లైట్ ఆఫ్ ది సోల్, లైట్ ఆఫ్ లైఫ్, మీట్ బ్లెండ్ రైస్, ఇది వృష్టిక రాశి గురించి చెప్పేది. మన చేతనత్వం వికాసం జరిగి మంచి వెలుగు వస్తుంది. వెలుగు వచ్చి ఏం చేస్తాడంటే తులారాశిలో ఉన్న ఒక స్టెబిలిటీ వచ్చింది కదా, అటు ఇటు కాకుండా ప్రయాణించకుండా ఉన్నది కాస్త ఏమవుతుందంటే ఇప్పుడు భగవంతుడి వైపు ప్రయాణం చేయడానికి మొదలవుతుంది. మనకు పగలు రాగానే ఏం చేస్తాం, మన యాక్టివిటీ మొదలు పెడతాం, ఏదో పనులు చేసుకుంటాం కదా రకరకాల పనులు, రాత్రి అయితే నిద్రపోతాం. అందుకని పగలు వెలుగు ఏదైతే ఉందో అలాంటి వెలుగు వృష్టిక రాశి ప్రభావం వల్ల మనకు వస్తుంది. మనలో ఎక్కడెక్కడో అంతరాంతరాల్లో దాక్కున్న దివ్యత్వం జాగృతం అవుతుంది. అది లైట్ ఆఫ్ ద సోల్ అండ్ లైట్ ఆఫ్ లైఫ్ రెండు మీట్ అవుతాయి. లైట్ ఆఫ్ లైఫ్ ఏమో భగవంతుడి యొక్క దివ్య తేజస్సు, రెండవది లైట్ ఆఫ్ సోల్ ఏమో జీవుడు. అంటే జీవుడు దేవుడు ఒకటయ్యి ఒక చక్కటి దానంటారు ప్రయాణం చేయడానికి కావాల్సిన వెలుగు వృశ్చిక రాశిలో ఉంటుంది. తర్వాత ధనుస్సు రాశిలో డైరెక్టెడ్ ఫోకస్డ్ లైట్. ఇక్కడ ధనుసు రాశి ప్రభావాలను ఏమవుతుందంటే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న రాశులన్నింటిలో కూడా మన తత్వం ఒక చిన్న వెలుగు రవ్వలాగా ఉంటుంది. ఇప్పుడు దీపం వెలిగించినప్పుడు ఒక పాయింటెడ్గా వెలిగించిన దాన్ని ఏమవుతుందంటే ఒక బీమ్గా తయారవుతుంది. పెద్ద బీమ్ అంటే ఏంటి, కిరణ సమూహం. పెద్ద టార్చ్ లైట్ వేసాం అనుకోండి, టార్చ్ లైట్ వేస్తే ఏమవుతుంది, చిన్న మధ్యలో చిన్న బిందు ఉంటుంది, దాంట్లో నుంచి వెలుతురు కిరణాలన్నీ బాగా ఫోకస్ అవుతాయి, ఎక్కువ ఏరియాని కవర్ చేస్తాయి. అలాగా మన దగ్గర ఉన్న వెలుగు కాస్త పెద్దదిగా అయ్యి బీమ్గా అయ్యి ఏం చేస్తుంది, అసలు వెలుగు ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళడానికి కావాల్సిన దారి అంతా చూపిస్తుంది. ధనుసు రాశిలో మనకు దారి కనిపిస్తుంది. ఈ దారి కనిపించడం అనేది ఆ పైన కూడా ఉంది, అక్కడ వృషభంలో ఉంది. అక్కడ ఏంటంటే ఒక బిందువు నుండి వ్యాపించిన వెలుగు, ఇది మార్గాన్ని సూచిస్తుంది. ఇదిగో ఇది మార్గం ఇటు వెళ్ళు అంటే మనం గురువుగారి ఏకాంత సహచరుల్లో ఉంటుంది. ఇక్కడ ఒక మైల్ రాయి ఉంది, నేను ఉత్తరాఖండ్ వెళ్ళాలంటే ఇంకో 10 మైళ్ళు నడవాలి అని చెప్తుంది. నాకు ఎంతో సహాయం చేస్తుంది. అసలు విషయం మొత్తం చెప్పకపోయినా నువ్వు ఇంతవరకు వచ్చావు, ఇంకొంచెం దగ్గరికి వెళ్తావు, ఇంకొంచెం దగ్గరికి వెళ్తావు అని చెప్తున్నట్టుగా ఈ వృషభ రాశిలో ఉన్న లైట్ ఏం చేస్తుందంటే, అదిగో మార్గం బాబు ఇటు వెళ్ళు, ఇటు వెళ్తే హరిద్వార్ వస్తుంది, అక్కడి నుంచి అలా వెళ్తే శాంతికొని చేస్తుంది, అక్కడి నుంచి ముందరకెళ్తే నువ్వు స్వజల శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ చూడొచ్చు అని చిన్న చిన్న బోర్డులు పెడితే ఆ బోర్డులు ఎలా పనిచేస్తున్నాయో అలాగే వృషభ రాశిలో ఉన్న లైట్ ఎలా పనిచేస్తుంది. అదే ధనుస్సు రాశిలో వెళ్తే ఏమవుతుందంటే ద బీమ్, ఆ పాయింట్ కాస్త బీమ్ అయిపోతుంది. అసలు పాయింట్ వెలుగు ఎక్కడుందో చెప్తుంది తప్ప బీమ్ ఏం చేస్తుంది, ఆ మొత్తాన్నే చూపిస్తుంది. అలాంటిది వెలుగు అనమాట. ఈ వెలుగు మనకు దారిని దాని మధ్యకి వెళ్లే పద్ధతిని అంతనే సూచిస్తుంది. మకర రాశిలో ద లైట్ ఆఫ్ ఇనీషియేషన్. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఈ మకర రాశి పనిచేస్తున్నప్పుడే వాళ్ళ గురువు వాళ్ళకి దర్శనం ఇస్తాడు. దీన్నే ప్రతి ఒక్కరు కూడా సౌభాగ్య సూర్యోదయం అంటారు. సూర్యోదయాన్ని వర్ణించడం, సూర్యోదయం యొక్క గొప్పతనం, సూర్యోపాసన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి చేయటం వల్ల మనకు మన గురువుతోటి సంబంధం ఏర్పడుతుంది. అందుకని తెల్లారకుండా లేవాలి, సూర్యుడి ఉపాసన చెయ్యాలి. దానివల్ల మనకు దీక్ష, మామూలు దీక్షలు కాకుండా ఇంకా ఉన్నతమైన దీక్షలు కావాలంటే అది ఫాలో అవ్వాలి. సౌభాగ్య సూర్యోదయం గురువుగారు ఏమి ఇచ్చారు చాప్టర్, అదంతా మకర రాశిలో ఉన్న లైట్ ఆఫ్ ఇనీషియేషన్ అన్న ద్వారా వస్తుంది. తర్వాత కుంభరాశి వస్తుంది, ద లైట్ దట్ షైన్స్ ఆన్ ఎర్త్ అక్రాస్ ది సీ. ఇక్కడ ప్రపంచంలో ఉన్న మొత్తం అపవిత్రత అంతా పోయి పవిత్రత రావడానికి కావాల్సిన వెలుగు మొత్తం ప్రసరిస్తుంది. షైన్స్ ఆన్ ఎర్త్ అంటే సూర్యోదయం అయినప్పుడు ఏమవుతుంది, ఒక వెలుగు వస్తుంది ముందర. ఆ తర్వాత ఏమవుతుంది, మనం ఒక సముద్రం ఒడ్డు నుంచి చూస్తే అలా మెల్లిగా సముద్రం మించి వెలుగు భూమి అంతా కూడా వ్యాపించినట్టుగా కనిపిస్తుంది. అలాగ ఎలాగైతే కనిపిస్తోందో అలాగా మొట్టమొదటగా ఈ సింబల్ ఏంటంటే గురువు లేకపోతే పరమాత్మ నుంచి ఒక వెలుగు వచ్చి మనలోకి భూమి మీద, భూమి అంటే మన దేహం, అంటే మన యాస్ట్రల్ ప్లేన్ ఏమో నీళ్ళకి గుర్తు, మన కోరికలు మన డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ గుర్తు యాస్ట్రల్ ప్లేన్. పరమాత్మ యొక్క ఎప్పుడైతే దీక్ష తీసుకుని ఆ దీక్ష ప్రకారం మనం సాధన చేసుకుంటున్నామో మన కోరికల తలం ఏదైతే ఉందో యాస్ట్రల్ ప్లేన్ ప్యూరిఫై అయ్యి అదంతా పరమ ప్రేమతో నిండిపోయి అది భూమి మీద కూడా ప్రసరిస్తుంది. అంటే మన శరీరం మీద కూడా ఆ భగవత్ వెలుగు ఏదైతే ఉందో ఆ దివ్య జ్యోతి శరీరం మీద కూడా ప్రసరిస్తుంది. ఇదంతా కూడా కుంభరాశి ప్రభావం వల్ల జరుగుతుంది. అప్పుడు మనం తమసోమ జ్యోతిర్గమయ అన్నదానికి అర్థం అనమాట. గురువుగారి మెడిటేషన్లో దీన్ని మొదట పెట్టి తర్వాత మిగతా రెండు చెప్తారు. గుర్తు తెచ్చుకోండి, తమసోమ జ్యోతిర్గమయ అని మొదటని, తర్వాత అసతోమ సద్గమయ మృత్యోర్మ అమృతంగమయ అనే ధ్యానం ఉన్నది. అది మీ అందరూ వినే ఉంటారు, ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. అది కుంభరాశి ప్రభావం. తర్వాత మీనరాశి వస్తుంది, ద లైట్ ఆఫ్ ది వరల్డ్. అవర్ లైట్ ఆఫ్ ది వరల్డ్ ఎప్పుడైతే ప్రసరించిందో అప్పుడు పదార్థంలో చీకటి మొత్తం పోయిందన్నమాట. పదార్థంలో చీకటి పోవడం అంటే ఏంటి? చీకటి ఉందంటే అర్థం సూర్యుడు వెలుగు పట్టలేదని అర్థం. సూర్యుడు అంటే ఆత్మ, ఆత్మ వెలుగు ప్రసరించని చోట మన శరీరంలో ఎక్కడుంది అంటే ఎక్కడా లేదు, మొత్తము ప్రకాశం ఆత్మ ప్రకాశంతో నిండిపోయింది అన్నప్పుడు అది లైట్ ఆఫ్ ది వరల్డ్. మన శరీరంలో ప్రతి అణువు భగవంతుని యొక్క దివ్య తేజస్సుతో నిండిపోయింది. ఇది గురువుగారు వాళ్ళ అల్లుడికి చూపించారు. ఆయన శరీరంలో అణువణువు కూడా గాయత్రి శక్తితో నిండిపోవడం డాక్టర్ ప్రణవ్ పాండే గారు చూశారు. గురువుగారు ఈ మీనరాశి యొక్క ద లైట్ ఆఫ్ ది వరల్డ్ని చూపించారు వాళ్ళ అల్లుడికి. వాళ్ళ అల్లుడికి చూపించాం అని చెప్పినప్పుడు అర్థం ఏంటంటే అది చదివిని మనకు కూడా తెలియాలి, అందరికీ చూపించినట్టే. కాబట్టి గురువుగారి ఫోటో చూస్తే మనం శరీరంలోని అణువణువు కూడా గాయత్రి మంత్ర గాయత్రి దివ్య తేజస్సుతో నిండిన పరమాత్మను చూస్తున్నాం మనం అని చూడాలి, గురువుగారిని చూస్తున్నప్పుడు. ఆ రకంగా మీనం ద లైట్ ఆఫ్ ది వరల్డ్ పదార్థంలోని చీకటిని సంపూర్ణంగా పారత్రోలి మనకు విషయం ఏంటో తెలియజేస్తుంది. అసలు విషయం ఏంటి? ఉన్నదంతా వెలుగే, ఇంకోటి లేదు. అప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ అసతోమాసంగమయ అనేది వస్తుంది, అలాగే మృత్యోర్మా అమృతంగమయ వస్తుంది. కాబట్టి మొదట రావాల్సింది ఏంటి? తమసోమా జ్యోతిర్గమయ ముందు రావాలి, ఆ తర్వాతే అసతోమాసంగమయ, తర్వాతే మృత్యోర్మ అమృతంగమయ. ఇవి ఈ జ్యోతిష్యం ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో 12 రాశులు. ఈ లైఫ్ అనేది లైట్గా ఎలా తెలుసుకోవాలి, అలాగే ప్రాణమయ కోశాన్ని ఉపయోగించుకొని మనిషి నరుడు నారాయణుడుగా ఎలా అవ్వాలి, శ్వాస ద్వారా మనం ఎలాగ అభివృద్ధి చెందాలి, సింహవాహిని అని చెప్పి అమ్మవారిని చెప్పుకుంటున్నట్టుగా సాధకుడు కూడా సింహవాహినిగా ఎలాగ అవ్వాలి. సింహరాశిలో చేతనత్వం ప్రతిష్ఠితం అవటం అంటే శ్వాస పీల్చడం శ్వాస వదలటం అనే రెండు యాక్టివిటీస్ ఆగిపోయి ఉంటాడు. అలా జరిగితే ఏమవుతుంది? మీరు ఎవరికన్నా స్టేజ్ వస్తే చాలా ఆనందించండి, కంగారు పడకండి. ఈ స్టేజ్ ఎలా వస్తుందంటే చెప్తున్నాను, మీరు జపం చేస్తుంటే కనుక జపం చేయడం ఆ మంత్రం మర్చిపోయి కాసేపు అలా ఆగిపోతుంది, చెయ్యి తిప్పలేరు మంత్రము చేయలేరు. ఆ స్టేజ్ ఎంతసేపు ఉంటే అంత మంచిది. అప్పుడు ఎవరు ఉంటారంటే మీరు ఉండరు, కాసేపు మీరు కాకుండా భగవంతుడు ఉంటాడు అక్కడ. మీ మనస్సు ఉండదు, మీరుంటారు. భగవంతుడు ఉంటాడంటే అర్థం ఎవడో వచ్చి ఉంటాడని కాదు, మీరే భగవంతుడు. కాబట్టి మీరు భగవంతుడుగా ఎంతసేపు శ్వాస ఆగిపోతుందో అంతసేపు ఉంటారు. అదంతా రావడానికే మనకు ప్రాణమయ కోశం ఇచ్చారు, మనోమయ కోశం ఇచ్చారు, అలాగే ఈ సాధనలన్నీ ఇచ్చారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, చక్కగా అందరూ ప్రాక్టీస్ చేసుకోండి. స్వస్తి. మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ పోర్ త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వర్స్. మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్స్. మే ఐ ఫుల్ఫిల్ మై వర్క్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హార్మ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్. I am connected with all the group of world servers and the masters standing behind. Master, namaskarams. Swasti prajabhya paribalayantam jnayena margena mahim mahim go brahmane bhyan vamastanich lokas samastha sukhino bhavantu. Om shanti shanti shanti.
Jai
Gurudev.
Thank you so much, Ankur.
అసలు ఇవాళ చెప్పలేను అనుకున్నాను.
ఏమైంది?